శాంతి అన్నాడు ఆయన. నాకు సృష్టి చేయడం మొదలు పెట్టగానే ముందు సనక సనందనాథులను నలుగురు గుర్తుకొచ్చారు. వాళ్ళు పరమ భాగవతోత్తములు. ఈ సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే నలుగురు కూడా నిరంతరము 5 సంవత్సరముల పిల్లల వలె ఉంటారట. ఇంకంతకుమించి వాళ్ళకి ఆయువు పైకి ఎదగనట్టుగా ఉంటారు. అదొక అదృష్టం అండి. అసలు భగవంతుడు అలాంటి వరమే ఇవ్వాలి కానీ ఎంత సుఖం. ముందు వస్త్రాల ఖర్చు సగం తగ్గుతుంది. హాయిగా చిన్న గోచిగుడ్డ పెట్టుకోవచ్చు, సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఏం చేసినా ఎవడేం అడగడు. ఇప్పుడు నేనంటే నాకు స్వేచ్ఛ లేదు. గురువుగారు బయటకు వద్దామంటే ఒడవడు కాచు కూర్చుంటాడు. దాంతో గదిలో అరెస్ట్, హౌస్ అరెస్ట్ కింద ఉంది నాకు. పొద్దున్నే వచ్చి పడిపోతున్నారు భక్తులు. రావడం వాళ్ళకి పాపం నాకు సంతోషమే కాదన్న కానీ, మరీ బొత్తిగా వచ్చేసరికల్లా ఎవరో ఒక భక్తులు అక్కడ ఎదురుగుండా కనబడితే వాళ్ళని పలకరించడం నా బలహీనత కనుక గదిలోంచి బయటికి రావడం లేదు. పొద్దున్న అలాగే ఉంటున్నారు. ఉపన్యాసం అయ్యాక కూడా వీడు లోపలికి వెడతాడేమో, ఇంత తింటాడేమో, వాడికి కూడా అన్నమయ్య శరీరం అనే ఊహ లేదనమాట. వాళ్ళకి ఎంత భక్తి, ఎంత ప్రేమ. నిజం చెప్పన ఆ భక్తులంటే నాకు చాలా గౌరవం. ఇప్పుడు నేను చెబుతున్నది వ్యంగ్యంతో అండల్లా. ఎందుకంటే పురాణం అయ్యాక కూడా ఇంకో 5 నిమిషాలు చూద్దాం అని వస్తున్నారంటే మీకు ఎంత ప్రేమ అండి. కాకపోతే ఒక్కొక్కప్పుడు భక్తుల ప్రేమ ప్రాణాంతకం అవుతూ ఉంటుంది. ఏం చేస్తాం సరే. ఆయనంటే భగవంతుడి దగ్గర తప్పించుకుంటాడు. ఎందుకు చెబుతానంటే వీళ్ళు ఎప్పుడు చూసినా 5 సంవత్సరాల పిల్లల్లాగే ఉంటారట. ఈ 5 ఏళ్ల పిల్లలు ఒకసారి వైకుంఠానికి బయలుదేరారు. దానికి అసలు పేరు వికుంఠపురము అని. ఆ వికుంఠపురం పాలసముద్రంలో ఉంది. దానికి 7 ద్వారాలు, 7 ప్రాకారములు. ద్వారం అని కూడా అనకూడదు, 7 ప్రాకారాలు. ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్, పెద్ద కాంపౌండ్ వాల్ ఒకటి ఉంటుంది. మళ్ళీ దాని లోపలికెడితే మళ్ళీ ఇంకో ప్రాకారం. అలాంటి 7 ప్రాకారాలు ఉంటాయి, 7 ప్రాకారాలు. అన్ని ప్రాకారములు సంపూర్ణముగా బంగారంతో తయారు చేయబడినవి. లోపల ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ 7 ప్రాకారాలలో మొదటి ప్రాకారం దాటగానే ఒక పెద్ద వనం ఉన్నదట. ఆ వనం అంతా మందార వనం. అన్నీ పారిజాత వృక్షాలే. మందారం అంటే ఈ మందారం కాసమా, కల్పవృక్షములలో ఒక జాతి పేరు మందారం. ఆ మందారం అని పిలువబడే కల్పవృక్షములు అక్కడే ఉంటాయి. అక్కడే నైరుతి దిక్కులో అంటే 2వ ప్రాకారం దగ్గర విష్ణుమూర్తి అప్పుడప్పుడు ఆ మందారవనం మధ్యలో ఒక చిన్న కొలను పెట్టుకున్నాడు నైరుతి దిక్కులో. అక్కడ చెరువు ఉంటుంది, ఆ చెరువులో అమృతం ఉంటుంది. ఆ అమృత సరస్సు చుట్టూత పాలరాత్రి పరిచాడు ఆయన చలువురాళ్ళు. ఆ చలువురాళ్ళ మీద కలుగు పువ్వులు పరుచుకుని ఎప్పుడైనా ఖాళీ దొరికితే, ఆయనకు కూడా ఖాళీ దొరికితే వెకేషన్ తీసుకుని లక్ష్మీదేవితో కూర్చుని కాసేపు ముచ్చట్లాడతాడు. అలా ముచ్చట్లాడితే లోకానికి సుఖం కలుగుతుందన్నమాట. అదే గజేంద్ర మోక్షంలో మనకు వచ్చేది అదే. ఆ 2వ ప్రాకారం ఉన్నటువంటి ప్రాంతమునకు నిశ్రేయస వనము అని పేరు, గుర్తుపెట్టుకోండి, నిశ్రేయస వనం. ఆ వనములో ఎన్ని కల్పవృక్షాలు ఉంటాయో లెక్కలేదు. సువాసనతో నిండిన పువ్వులు ఉంటాయి, అక్కడ రకరకాల చెట్లు ఉంటాయి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మహానుభావులు సంగీతం పాడుతూ ఉంటారు, రకరకాల పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఎత్ర నైశ్రేయసం నామ వనం కామదుఘై ద్రుమై సర్వర్తు శ్రీభి విభ్రాజత్ కైవల్యమివ మూర్తిమత్. నిజం చెప్పాలంటే మోక్షస్థలం అంటే అదే అని అందరూ ఆశ్చర్యపోతారట దాన్ని చూస్తే. ఆ కోరికలు తీర్చే వృక్షములు, కామదొగై ద్రుమై అంటే కోరికలు తీర్చే వృక్షాలు. కోరికలు తీర్చే చెట్టుకి ఏమని పేరు? కల్పవృక్షం. అన్నీ కల్పవృక్షాలే. అలాంటి కల్పవృక్షములతో కూడిన నిశ్రేయసం అనే వనం 2వ ప్రాకారం దగ్గర ఉంది. అంటే మొదటి ప్రాకారం దాటి లోపలికెళ్ళగానే ఈ వనం ఉంటుందన్నమాట. అక్కడ అన్ని ఋతువులు ఉంటాయి ఒకేసారి. ఒక్కసారి అన్ని ఋతువులు అన్ని చోట్ల ఉండవు. ఒకవైపుకి వెడితే గ్రీష్మ ఋతువు, మరొక వైపుకి వెడితే వర్ష ఋతువు, మరొక వైపుకి వెడితే అత్యంత పవిత్రమైన ఆహ్లాదం కలిగించే శరదృతువు, మరో పక్కన హేమంతం, మరో పక్కన శిశిరం, మరో పక్కన వసంతం. ఇలా 6 ఋతువులు ఏకకాలంలో అక్కడ ఉంటాయి. 6 ఋతువులలో పండేటటువంటి పళ్ళుంటాయి, చెట్లుంటాయి, పువ్వులుంటాయి. అంటే ఇక అన్ని సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్లు అక్కడే ఉన్నాయి. మామిడి పళ్ళు కావాలంటే గ్రీష్మ ఋతువు దగ్గరికి వెళ్ళిపోవటమే, వేపపూత కావాలంటే వసంతం దగ్గరికి పోవడమే, సీతాఫలాలు కావాలంటే హేమంత ఋతువు దగ్గరికి పోవడమే. అన్ని ఋతువులు ఒకే చోట ఉన్నాయట. ఇప్పుడు పునాస్ కాపుంటున్నారే హైబ్రిడ్, ఈ హైబ్రిడ్తో సంబంధం లేకుండా పవిత్రంగా నిత్యం అన్ని ఋతువులలో అన్ని ఫలాలు అన్ని పుష్పాలు ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేశాడు స్వామి. అందుకే సర్వర్తు శ్రీభి, అన్ని ఋతువుల ఐశ్వర్యం అక్కడున్నది. అటువంటి మోక్షస్థలం ఆ వైకుంఠంలో ఉన్న నిశ్రేయసవనం దగ్గరికి వెళ్ళారు సనక సనందనాథులు. ఆ వనానికి చుట్టూతో పొల్లిగింతలు పెట్టి ప్రదక్షిణ చేసి ఆహాహా అన్నీ లక్ష్మీస్వరూపాలే, అన్నీ నారాయణ స్వరూపాలే అని అక్కడున్న ప్రతి జంతువుని ప్రతి వృక్షాన్ని పొగిడారు. ఒక్క పువ్వు కూడా తల మీద పెట్టుకోలేదట, ఎందుకంటే అక్కడ పువ్వులన్నీ విష్ణువుకే. అందుకే ఇప్పటికి కూడా తిరుపతి పెడితే కొండ మీద ఏమని ఉంటుందో తెలుసా, సప్తగిరుల మీద పూచే పువ్వులన్నీ శ్రీవారి సేవకే, నీ నెత్తి మీద అలంకరించుకోవడానికి కాదు, ఎందుకంటే అది భూలోక వైకుంఠం, సప్తగిరులే సప్త ప్రాకారాలు. ఈ మాట స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యంలో ఉంది. ఇలా 40 రోజుల పురాణాలు ఇంకా భవిష్యత్తు బాగుండి చెప్పుకునేటప్పుడు ఎప్పుడన్నా ఓసారి ఈ స్కాంద పురాణంలో ఈ వెంకటాచల మహాత్మ్యంలో ఇవి తెలుసుకోవచ్చు అనమాట. అద్భుతమైనది వెంకటాచల మహాత్మ్యం. అలాంటి ఆ ప్రాకారాన్ని చూచి నమస్కరించి పువ్వులు మాత్రం శ్రీ మహావిష్ణువుకి సమర్పించుకుంటూ ముందుకెళ్ళారు వాళ్ళు. అలా వెళ్ళగా 6 ప్రాకారాలు దాటారు. ఇంకా 7వ ప్రాకారం దగ్గరికి వెళ్ళాలి. అది దాటితే లోపల ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ఆ ప్రాకారం దాటాక అపూర్వ రీతిలో ఆయన కోసం 4 భవనాలు ఉన్నాయి. అందులో ఏకాంత మందిరంలో శ్రీ మహావిష్ణువు అప్పుడు అక్కడ ఉన్నాడు. ఈ 7వ ప్రాకారం దగ్గరికి రాగానే అక్కడ కాపలాగా అచ్చం విష్ణువు వలె ఉన్న 2 ఉన్నారు. ఒక ఆయన పేరు జయుడు, ఒక ఆయన పేరు విజయుడు. శ్రీ మహావిష్ణువుకి కుడివైపు ఉండేవాడు జయుడు, ఎడంవైపు ఉండేవాడు విజయుడు. ఈ ఇద్దరు అచ్చం విష్ణువులాగే ఉంటారు. వాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువులాగే నీలంగా మేఘంలాగా ఉంటారు. వాళ్ళకి 4 చేతులు ఉంటాయి. శంఖం, చక్రం, గద, పద్మం అనే 4 చేతుల్లో ధరిస్తారు. అటువంటి జయ విజయులు ఈ పిల్లలు దూరం నుంచే వచ్చేస్తుంటే కొంచెం కనుబొమ్మల చిట్లించి ఎర్రబడిన కళ్ళతో చూశారట. అక్కడ మొదటే మొదలయ్యింది యుద్ధం. పిల్లలెవర్రా మరీ బొత్తిగా గొడ్డిప్పుకి వచ్చేస్తున్నారు, 5 ఏళ్ల పిల్లలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అనుమతి లేకుండా వస్తున్నారు. ఈ 6 ప్రాకారాల దగ్గర కాపలా ఉండేవాళ్ళు వీళ్ళని ఎలా రానిచ్చారు? పోన్లే వాడు రానిచ్చినా 7వ ప్రాకారం దగ్గర ఫిల్టర్ చేసేసి వెనక్కి పంపించకపోతామా అనుకున్నారట పాపం వాళ్ళు. కానీ వీళ్ళని ఫిల్టర్ చేస్తే వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు, వీళ్ళకి షెల్టరే లేకుండా పోతుందని తెలియదు. కోపంతో వధు వస్తున్న వాళ్ళని చూచి చేతిలో ఉన్న బెత్తములు అడ్డం పెట్టారు. పెట్టి ఏయ్ ఆగండి దెంభకుల్లారా, ఎవరు మీరు? ఇది వైకుంఠం అని తెలియదా? ఈ ప్రదేశంలోకి అడుగు పెట్టాలంటే శ్రీమన్నారాయణ కటాక్షం ఉండాలి. ఎక్కడ నుంచో తపశ్శక్తి లేని వాళ్ళు, దెంభకులు, దిగంబరులు విశృంఖలంగా లోపలికి వెళ్ళిపోతారా అని బెత్తములు అడ్డం పెట్టి బెదిరించారు. పైగా వేత్రహస్తులు అంటే చేతిలో వెదురు బెత్తాలు పట్టుకుని ఇలా బెదిరించారు. వాళ్ళ గొళ్ళు మండిందిట. హారి, ఇది వైకుంఠమా లేక భూలోకమా? వైకుంఠములో కూడా పక్షపాతం ఉంటుందా? ఎంత ఆశ్చర్యకరం ఇది! అసలు ఈ వైకుంఠానికి సామాన్యుడు రాగలడా? ఇక్కడికి హరి యొక్క అనుగ్రహం లేనివాడు ఇంత పైకి రాగలడంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎందుకు అజ్ఞానంలో పడ్డారు? కానీ దురదృష్టవశాత్తు ఎంత శక్తి లేకపోతే అత్యంత పవిత్రమైన లోకాలన్నిటిల్లోకి ఉత్తమమైన ఊర్ధ్వలోకమైన వైకుంఠానికి ఎవరు వెళ్ళగలరు? ఇక్కడ హరికటాక్షం లేనివాడు, సాధకుడు కానివాడు రాడు. అలా వచ్చినవాడు సంపూర్ణ శరణాగతిని పొందినవాడు. అటువంటి వాళ్ళని పామరుల కింద చూస్తారా? వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనే భేదబుద్ధి సామాన్యులకు ఉంటుంది, మీలాంటి వాళ్ళకు ఉండకూడదు. ఇది రాక్షసగుణం, రజోగుణం. కొందరిని పక్షపాతంతో పొగడడం, కొందరిని కక్షతో తెగడడం పూర్తిగా అసుర లక్షణమే. అందువల్ల మీరిక్కడ ఉండడానికి పనికిరారు, పండి అన్నారట వాళ్ళు. దెంభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్త మానస దంభకులంచరగనీక తరిమిరధీశ వారించిన తమకంబున వారించుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయోని నవారితులై పుట్టుడనుచు వసుధాదీశ. చిన్నపిల్లలు, ఎక్కడికైనా వెళ్ళగలిగే పిల్లలు, నిరంతరం హరిస్మరణ మాత్రమే చేసే మహానుభావులు, అటువంటి వాళ్ళని అహంకారంతో లోపలికి వెళ్లకుండా ఆపుతారా? ఆపితే మేమాగుతామా? మూర్ఖులారా, మీరు రజోగుణానికి మూల కారణమైన అహంకారంతో కూడిన వారు. వైకుంఠద్వారం దగ్గర కాపలా కాయడానికి పనికిరారుగాక పనికిరారు. పండి, మీరిద్దరూ భూలోకానికి పండి, అసురయోనిలో పుట్టండి, భయంకరులైన రాక్షసులై పుట్టండి. ఏ మహావిష్ణువు మీద నిరంతర భక్తితో కాపలా కాస్తున్నారో ఆ విష్ణువుకే వ్యతిరేకులై ఆయన్ని తిట్టుకుంటూ యుద్ధం చేస్తూ పోండి, భ్రష్టులైపోండి. సంపదలు పొందడానికి మీలాంటి వాళ్ళు అర్హులు కారు. అర్హత ఎప్పుడో పోయింది, అని ఆ భాగవతోత్తములు తిట్టగానే వాళ్ళు వణికిపోయి కాళ్ల మీద పడి, అయ్యయ్యో మహానుభావులారా, మీరు ఇంత తపస్సంపన్నులని గ్రహించలేకపోయాం, తాత్కాలికంగా అహంకారం మమ్మల్ని పట్టుకున్నది, ఒక్కొక్కప్పుడు కర్మయోగం వల్ల డబ్బే గొప్పదనుకుంటాం, ఈ వైకుంఠంలో ఉన్న ఐశ్వర్యానికి మాకు గర్వం నెత్తికెక్కి మీలాంటి ఉత్తముల్ని, పరమ భాగవతోత్తముల్ని, నిరంతర భాగవత శ్రవణ పరాయణుల్ని తిట్టాం, అడ్డం కొట్టాం, మీరు మాకు శాపం పెట్టారు, దయతో ఆ శాపం నుంచి విముక్తి ప్రసాదించండి అని కన్నీళ్లు పెట్టుకున్నారట. మేము మళ్ళీ శ్రీ మహావిష్ణువుకు దూరమై భూలోకంలోనే ఉండిపోతామా, విష్ణువు దగ్గరికి వస్తామా అంటే వాళ్ళు చిరునవ్వు నవ్వి, మీరు మూడు జన్మలు భూలోకంలో రాక్షసులుగా పుట్టి విష్ణువు చేతిలో తెచ్చి వైకుంఠానికి వచ్చేదరుగాక అనగానే సరిగ్గా ఆ సమయానికి ఈ కలకలం, ఈ గొడవ, ఈ ఏడుపంతా విన్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో అప్పుడే చమత్కారంగా ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన వెంటనే లక్ష్మీ సమేతంగా చతుర్భుజాలు ధరించి, శంఖచక్ర గదా పద్మాలు ధరించి, పక్కన సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, సుచారిత్రుడు, విచారిత్రుడు, నిష్కల్మషుడు, నిష్కళంకుడు, పరిభ్రాజకుడు, విష్ణువు, విశ్వక్సేనుడు, వైశ్యానరుడు మొదలైన దూతలందరినీ వెంటబెట్టుకుని తన వైకుంఠ వాసుల్ని, పరివారాన్ని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. ఆయన చూడటంతో, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడటంతో ఒక్క క్షణకాలం శరీరం గగుర్పాటుకునిపోయింది సనక సనందనాథులకి. వాళ్ళు ఆ రూపాన్ని ఇంత పూర్వం ఎప్పుడు చూడలేదు. ఇంత పూర్వం శ్రీ మహావిష్ణువుని చాలాసార్లు చూసినా ఇంత గొప్ప రూపం చూడలేదట. ఏమి రూపం! అక్కడ పోతన గారు అత్యుత్తముగా వర్ణించేశారన్నమాట. చారు లక్షణ లక్షిత నకపాద కల్పజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభ్రాజితుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీల నీరద వర్ణుండును సునందనాథ నారద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును నయ్యొప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబుల కలంబులుగ దిగ్గర కరంబులు ముకుళించి ఇట్ల నిడుతించి. ఆ మహానుభావుడు ఆ సమయంలో పరమ సౌందర్య లక్షణాలతో ఉన్నాడు. ఇక అందం అంటే ఆయందే. ప్రపంచంలో ఉన్న అందమంతా కరగదీస్తే ఆ అందం ఆయన కాలి గోటికి సరిపోలేదట. ఎందుకని? ఇది లౌకిక సౌందర్యం, ఆయన అతీతమైన అలౌకిక సౌందర్యం. అంతటి చారు లక్షణములతో, అందమైన లక్షణాలతో ఉన్నాడు. కాలి గోరు, చేతి గోరు, ముక్కు, తల వెంట్రుకలు ఒకటేమిటి, ఏ అవయవాన్ని చూస్తే ఆ అవయవం అందంతో ధగ 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 మెరిసిపోతున్నాయి. అనేక బాహువులు, అనేక పాదాలు, అనేక శిరస్సులు ధరించాడు. అంతలోనే ఆ అనేక శిరస్సులకి కిరీటాలు, చేతులకి కంకణాలు, నడుముకి వడ్డాణం, మొలతాడు, ఆ వడ్డాణానికి మళ్ళీ బంగారపు గంటలున్నాయి, కాళ్ళన్నిటికీ నూపురాలు, ఆ నూపురాలకి చిన్న చిన్న మువ్వలున్నాయి. ఆయన కదులుతూ ఉంటే కాళ్లకున్న నూపురములన్నీ గణ గణ గణమని మధురమైన శబ్దం చేస్తున్నాయి. ఆయన నవ్వుతూ ఉంటే పిండి వెన్నెల కురిసినట్టుంది. ఆ నాభి, నాభిలో నుంచి వచ్చిన తెల్ల తామర పువ్వు, తామర పువ్వులో కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడు, పక్కనున్న దేవతలు, శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే తొమ్మిది మాయాశక్తులు సేవిస్తూ ఉన్నాయి ఆయన్ని. ఇటువంటి వాటిని చూచి పులకించిపోయి సనక సనందనాథులు, ప్రభు వాసుదేవ పరంధామ పురుషోత్తమ జగన్నాథ, మా కళ్ళు చెమరుస్తున్నాయి, మా కళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నాయి, మా జన్మ ధన్యమైపోయింది, ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మాది దేవతలు కూడా నీ అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము చూడలేరట. అటువంటిది ఇవాళ మాలాంటి సామాన్యులకి, పిల్లలకి, అజ్ఞానులకి, క్రోధాన్ని అణుచుకోలేని వాళ్ళకి దర్శనమిచ్చావా, మమ్మల్ని క్షమించు ప్రభు అని పరిపరి విధాలుగా కాళ్ల మీద పడి ప్రార్థించారు, వేడుకున్నారు. అప్పుడు ఆయన చిరునవ్వు చిందిస్తూ, మహాత్ముల్లారా, యశ్యామృతామలయశ శ్రవణావగాహః సద్యః పునాతి జగదాస్యపచాద్ వికుంఠః సోహం భవద్భ్యః ఉపలబ్ధ సుతీర్థకీర్తిః చింద్యాం స్వబాహుమపి వః ప్రతికూల వృత్తిం. నాయనలారా, ఇప్పుడు నేనుంటున్న పురమునకు వికుంఠము, అదే వైకుంఠం అయ్యింది. నా నగరానికి వికుంఠమని పేరు. ఎందుకు ఆ వికుంఠమని పేరు వచ్చిందో తెలుసా? విష్ణు అంటున్నాడు సనక సనందనాథులతో, శ్రీ మహావిష్ణు అంటున్నమాట. నా నగరమునకు వికుంఠం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇక్కడికి వచ్చిన వెంటనే లేక ఎక్కడ కూర్చున్నా నా కథ విన్నా, నన్ను చూచినా, నా స్మరణ చేసినా, నా స్మరణ చెవిలో వేసుకున్నా, ఆ క్షణమే పరమ చండాలుడు కూడా పవిత్రుడవుతాడు. అందువల్ల నా నగరమునకు వికుంఠం అని పేరు వచ్చింది. వికుంఠం అంటే చండాలుణ్ణి కూడా కుంఠితుణ్ణి కానివ్వకుండా అనుగ్రహించున్నది. వైకుంఠానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఎవరినైనా అనుగ్రహించున్నది. నా కథ వింటే చాలు, నా నామం అంటే చాలు, నా నామాన్ని ఎవరైనా చెబుతూ ఉంటే అనలేకపోతే ఆ అంటున్న నామాన్ని వింటున్నా చాలు. అలాంటి వారందరినీ ఏ పరిస్థితులలోనూ నరకానికి పోనివ్వకుండా రక్షించటం వల్ల నా నగరానికి వికుంఠం అని పేరు. ఎందుకు వచ్చింది వికుంఠం అంటే, నా శక్తి వల్ల కాదు, నా నగరమునకు అంత శక్తి మీరిచ్చారు. మీలాంటి బ్రాహ్మణోత్తముల యొక్క అనుగ్రహం వల్ల నా నగరమునకు ఈ శక్తి వచ్చింది. ఇలా ఎవరైనా అంటారటండి? అసలు విష్ణుదేవుడు అన్నమాట ఏమిటో తెలుసా? అందరినీ తరింపజేసే శక్తి వైకుంఠానికి ఉంది, వైకుంఠానికి ఆ శక్తి నా వల్ల రారా, మీ వల్ల వచ్చింది. మీ భక్తులే గొప్పవాళ్ళు, అందుకే మీరు అడుగుపెట్టిన స్థలం తీర్థస్థలం. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళని నేను శిక్షిస్తాను. మీకు నా వల్ల అపకారం జరిగితే చింద్యాం స్వబాహుమపి, నా చేతులు నేనే నరుక్కుంటాను. అసలు ఆ మాట ఇంకెవ్వడం అనలేడు, అదే భగవంతుని యొక్క గొప్పతనం అంటే. మీకు నా వల్ల అపకారం జరిగితే నా చేతుల్ని కూడా నేను నరుక్కుంటాను అన్నాడండి. నాలుగో పాదంలో చింద్యాం స్వబాహుమపి, నా చేతులను కూడా నరుక్కుంటాను మీకు వ్యతిరేకంగా ఈ చేతులు పనిచేస్తే. అటువంటిది నా చేతులే మీకు వ్యతిరేకంగా పనిచేయకూడదని నేను అనుకుంటే, నా దూతలయ్యుండి, నా వైకుంఠానికి కాపలావాళ్ళయ్యుండి, ఈ జయ విజయులు మీకు వ్యతిరేకంగా నడుచుకుంటారా? ఇంక వాళ్ళని క్షమించకూడదు. అందువల్ల సందేహం లేకుండా మీరు వాళ్ళకి తగిన శిక్ష విధించారు. దీనికి పోతన గారు అనువాదం చేశాడు చాలా అందంగా ఈ శ్లోకానికి. అలవడ నాకు మీ వలన అబ్బిన తీర్థ సుకీర్తనీయ సల్లలిత వినిర్మలామృత విలాసయసో విభవాభిరామమై వెలయు వికుంఠనామము అపవిత్ర మనస్సపచాధమాది లోకుల చెవి శోక తక్షణమ కోరి పునీతుల చేయువారలన్. మీలాంటి పుణ్యాత్ముల వల్ల, మిమ్మల్ని నేను సేవించడం వల్ల విష్ణువునయ్యాను, నాకు పవిత్రత వచ్చింది, నాకు మహిమ వచ్చింది. నాకు మహిమ రావడానికి గల కారణం మీలాంటి బ్రాహ్మణోత్తముల సేవ. అలా మీ వల్ల నాకు కీర్తి వచ్చింది. ఆ కీర్తి ఎంత గొప్పదంటే నాకు ఒక వైకుంఠాన్ని తెచ్చిపెట్టింది. ఈ వైకుంఠం ఎటువంటిది అంటే, పరమ కుక్క మాంసం తినే దౌర్భాగ్యుల్ని పాపాత్ముల్ని కూడా తరింపచేసే అంత గొప్ప లోకం ఇది. అటువంటి లోకమును నాకు ఇచ్చిన మీలాంటి వాళ్ళకి అపచారం చేస్తే వాళ్ళకి పుట్టగతులుంటాయా? సందేహం లేదు. నేను చాలా బాధపడుతున్నాను. మీకు అపచారం చేసినందుకు, మీరు శిక్ష విధించినందుకు నేనేమీ దుఃఖించడం లేదు. అసలు విష్ణుమూర్తికి ముఖ్య అంగం ముఖం, మీలాంటి విప్రోత్తములే. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని నా వేదమే చెబుతున్నది. నాయనలారా, మీ మనస్సు నొచ్చుకోలేదు కదా అనగానే వాళ్ళు సిగ్గుపడ్డారు. శ్రీ మహావిష్ణు చాలాసేపు మాట్లాడాడు, ఇందులో ఏమంటున్నాడో మాకు అర్థం కావడంలా అనుకున్నారట వాళ్ళు. ఆయన పొగుడుతున్నాడా, లేక వ్యంగ్యమా, ఆయన అనుగ్రహించాడా ఆగ్రహించాడా, అదేమిటో అనుగ్రహించాడో ఆగ్రహించాడో కూడా తెలియదు. ఒకవేళ ఈ మాట విని మనం అహంకరిస్తున్నామో లేదో కనిపెడుతున్నాడా అనుకుని, ఆయన ఆగ్రహం ఎందుకు పొందుతాడు, అనుగ్రహం ఇస్తాడు అనుకుని, అప్పుడు వాళ్ళకు ఒక వెలుగు వెలిగిందిట. ఏమిటది? ఆయన అనుగ్రహించడమే కాదు, మనకి ఒక లోపం ఉందని గుర్తు చేశాడు. ఆ లోపం ఏమిటో ఇప్పటికీ మనకు అర్థమైంది అనుకున్నారు. ఇంతకీ ఆ లోపం ఏమిటో మీకు అర్థమై ఉండాలి. ఒక వ్యక్తి మన ఇంటికి రాగానే మనకి అతని మీద గౌరవం ఉంటే ఏం చేస్తాం? రండి అని వెంటనే తలుపు తీసి మన ఇంట్లోకి తీసుకెళ్తాం. మన ఇంట్లోకి తీసుకెళ్లకుండా మనమే గుమ్మం బయటకు వచ్చి మాట్లాడి పంపేశామంటే అర్థం ఏమిటన్నమాట? ఆ వ్యక్తి ఇంట్లోకి రావడం ఇష్టం లేదని. వైకుంఠంలో ఏడో ద్వారం దాటి లోపలికి రమ్మని పిలవకుండా విష్ణువే బయటకు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు తప్ప లోపలికి రమ్మండల్లా అంటే మనం వైకుంఠ ప్రవేశ అర్హత కోల్పోయాం. ఎందుకు కోల్పోయాం? వాళ్ళంటే ఏదో తొందరపాటుతో అడ్డం కొట్టారు లోపలికి రానివ్వకుండా. మరి మన తపశ్శక్తి ఏమైంది? మన శాంతం ఏమైంది? మనం తొందరపాటుకు గురైపోయి ఇష్టం వచ్చినట్టు శాపాలు పెట్టేయడమేనా? ఇప్పుడు ఎవరినైనా నా ఇంట్లోకి రానివ్వకపోతే వాడు మర్నాడే నాకు మెయిల్ కొట్టేస్తాడా, గురువు గారు మీకు నా మీద కోపం వచ్చిందా ఇదే అదా అంటే మెసేజ్ పెట్టాడంటే వాడు కూడా అపరాధం చేసిన వాడే. ఇప్పుడు మాకు అర్థమయ్యింది మేము చేసిన పొరపాటు అనుకున్నారు, పైకి అనలేదు కానీ వాళ్ళకి అర్థమయ్యింది. ప్రభు వైకుంఠ ప్రవేశార్హత ఎందుకు కోల్పోయామో అర్థమైంది, లోపలికి వచ్చే భాగ్యానికి మళ్ళీ మేము నోచుకోవాలి, నీ పాదాలని స్మరించుకుంటూ తపస్సు చేసుకుంటాం, మళ్ళీ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాం, మేము చేసింది పొరపాటో గ్రహపాటో తెలియటం లేదు, ఇంతకీ ఈ శాపానికి మా శక్తి నీ శక్తి మూల కారణం అనగా నేను చిరునవ్వునవి, అంతా నా సంకల్పమే. కామక్రోధాదులకు గురైతే ఎటువంటి వాడైనా భ్రష్టుడు అవుతాడని మీ కథ చెబుతున్నది. మహాత్ముల్ని మిమ్మల్ని అడ్డం కొట్టి వాళ్ళు భ్రష్టులయ్యారు, వాళ్ళకి శాపమిచ్చి మీరు కించిత్ కాలం వైకుంఠ ప్రవేశార్హత కోల్పోయారు. ఇదంతా నా సంకల్పమే, ఇదొక లీల, మీరేం బాధపడకండి అనగానే వాళ్ళు, స్వామి ఈ శాపాన్ని ఉపసంహరించినా లేక పెంచినా నీ ఇష్టం, వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం ఇచ్చి వేతనమే పెంచుతావో సంపదలే ఇస్తావో లేక మా శాపానికి గురి భూలోకానికి పడి విపదలు పొందేటట్టే చేస్తావో నీ ఇష్టం అనగానే, నాకు అన్ని శక్తులు ఉన్నాయి కానీ మీ శాపాన్ని మాత్రం నేను వెనక్కి తీసుకోను, ఎందుకంటే మహానుభావులు ఇచ్చిన శాపం వ్యర్థం కారాదు కాబట్టి. వాళ్ళు మూడు జన్మలు ఎత్తుతారు తప్పదు, మీరిచ్చిన శాపం వాళ్ళకే కాదు యజమాని నేను నాకు కూడా, తన దగ్గర పనిచేస్తున్న వాడి తప్పుకి యజమానే బాధ్యుడు అని చెప్పాడండి విష్ణువు. నా దగ్గర పనిచేస్తున్న వీళ్ళు మీకు అపచారం చేశారు, ఆ బాధ్యత నాది. ఇప్పుడు వాళ్ళు రాక్షసులై పుట్టి నన్నే తిడతారు కనుక మళ్ళీ నేను కూడా వైకుంఠం విడిచి భూలోకంలో అవతరించి వాళ్ళ చివాట్లు తింటూ భార్యకి దూరమై అలమటించి కష్టాలు పొంది మళ్ళీ వాళ్ళని చంపి వాళ్ళకి ముక్తి ఇచ్చి నేను కూడా విముక్తి పొందుతాను, వాళ్ళతో పాటే నేను కూడా. అంచేత యజమాని తప్పించుకునే అవకాశం లేదని చెప్పేశాడు ఆయన, నేను కూడా వాళ్లతో పాటు భూలోకంలో అవతరిస్తాను, మీరు వెళ్ళి తపస్సు చేసుకోమనగానే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆయనకి నమస్కరించి వెళ్ళిపోయారు. ఇప్పుడు జయ విజయులు కాళ్ళ మీద పడి, తండ్రి మాకు ఈ వైకుంఠం నుంచి దూరంగా వెళ్ళాలని లేదు, ఎంత బాధ అనిపిస్తున్నదంటే వైకుంఠం నుంచి వెళ్ళడం 40 రోజుల పాటు పురాణం విన్నాక పద్మాకర్ గారిని ఆ స్థలాన్ని విడిచిపెట్టి పురాణం వినని భక్తులు పడే బాధ నేను పడుతున్నాం అని చేత వైకుంఠంలో ఉంచే మార్గం చూడవా అంటే, ఆయన చిరునవ్వునవి, బ్రాహ్మణోత్తముల శాపానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి చెయ్యకూడదు కాబట్టి అనుభవించండి, కానీ భూలోకంలో పుట్టాక కూడా మీరు నాకు దూరంగా ఉండరు, ఎందుకని శత్రుత్వంతో అందరికంటే ఎక్కువ తలుచుకుంటారు, హరిని చంపుతాం, హరిని పొడుస్తాం, హరిని తిడతాం, హరిని కొడతాం అని నిరంతరం హరి 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 అని హరినామస్మరణ చేసి మళ్ళీ నాలో కలిసి నా చేతిలో మరణించి తద్వారా మీరు వైకుంఠానికి వస్తారు. వరుసగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనే పేరుతో దితికి కశ్యప ప్రజాపతికి మొదటి జన్మలో పుట్టండి, అప్పుడు వరాహావతారము నృసింహావతారాలు ఎత్తి మిమ్మల్ని సంహరిస్తాను. ఆ తర్వాత మళ్ళీ రెండవసారి రావణ కుంభకర్ణులనే పేరుతో కైకసికి విశ్రవసుడికి పుట్టండి, అప్పుడు రాముడిగా పుట్టి సంహరిస్తాను. మళ్ళీ మూడవసారి ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్త్రుడు అనే పేరుతో పుట్టి శ్రీకృష్ణావతారం ఎత్తిన నా చేతిలో మరణించి శాశ్వతంగా మీరు వైకుంఠానికి వెడతారు, ఇక మీకు ఈ మూడు తప్ప మరొక జన్మ ఉండదుగాక ఉండదు అనగానే వాళ్ళు ఆ క్షణమే పదభ్రష్టులై కింద కూలిపోతూ ఉంటే పక్కనుంటారు కదా మిగతా పుణ్యశీలుడు సుశీలుడు మొదలైన విష్ణువు యొక్క దూతలు, వాళ్ళు హాహాకారం చేశారటండి, పాపం ఇంతవరకు మన పక్కనున్నారు ఉద్యోగం కోల్పోయి భూలోకానికి వెళ్ళిపోతున్నారని బాధపడ్డారట. అంటే అక్కడ వ్యాసుల వారు ఒక మాట అన్నారు, కొంతకాలం కలిసి పనిచేసి ఒక చోట ఉంటేట అందులో ఒక ఎవడన్నా ఉద్యోగానికి దూరం అయిపోతే తక్కిన వాళ్ళకి అంత బాధ కలుగుతుందట. ఆ మధ్యన ఒక ఛానల్లో పనిచేసిన ఒక కెమెరామన్ను ఉద్యోగం పోగొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే తక్కిన వాళ్ళు అలాగే ఏడ్చారు నా దగ్గరకు వచ్చి, మీరు ఏమన్నా రికమెండేషన్ చేసి మళ్ళీ మా వాడికి ఉద్యోగం ఇప్పించకూడదానని. అంటే కలిసి కొంతకాలం ఉంటే ఆ బంధం అలా ఉంటుంది దూరం అయితే, వైకుంఠవాసులకు కూడా బంధం పోదు, అదొక విచిత్రమైన బంధం కనుక హాహాకారాలు చేశారట వాళ్ళు. అదిగో ఈ కథంతా బ్రహ్మదేవుడు దేవతలకి చెప్పి ఆనాడు జయ విజయులు సనకసనందనాథుల శాపానికి గురయ్యారే వాళ్లే ఇప్పుడు దితి యొక్క గర్భములో ప్రవేశించారు. ఇంకొక కారణము కూడా ఉన్నది, అదేమిటో తెలిసిన, పూర్వం ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద నుంచి బయటకు వచ్చి భూలోకంలోకి వెళ్ళి, ఆ కాలంలో ఇంకా ప్రళయం రాని క్రితం భూలోకంలో కొన్ని పారిజాత పుష్పాలు ఉన్నాయి, ఆ పువ్వులు తీసుకురండి దానితో విష్ణువుని పూజిస్తానంది. ఎవరిని తెమ్మన్నది పువ్వులు? జయ విజయుల్ని. వాళ్ళు వెంటనే అమ్మ నువ్వు చెబితే చెయ్యం, స్వామివారు చెబితేనే చేస్తూ ఉన్నారట. ఇప్పుడు ఈ మాట కూడా భాగవతంలో వ్యాసుడు రాశాడు తృతీయ స్కంధంలో. ఎందుకో పోతనగారు అనువాదం చేయలేదు దీన్ని. మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు నిజం చెప్పాలంటే అయ్యగారు చెప్పినప్పుడు చెయ్యకపోయినా పర్వాలేదు, అమ్మగారు చెప్పినప్పుడు చెయ్యాలి. ఎందుకంటే అసలు ఆదరించేది ఆవిడే. ఈ బోడయ్య గారు కూడా ఇలా చేయగట్టుకోవాల్సింది ఎక్కడైనా సరే. కాబట్టి జ్ఞానులు ఎప్పుడూ కూడా అయ్య కంటే అమ్మకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అమ్మవారిని లక్ష్మీదేవిని ఎవడన్నా కాదంటండి. ఇప్పుడు అమ్మవారి పాదాలు పట్టుకుంటే అయ్యవారి దగ్గరికి తీసుకెడుతుంది. భక్తులు ఎప్పుడూ కూడా ముందు అమ్మకి నమస్కరించి ఆ తర్వాత అయ్యకి నమస్కరించాలి అని సకల పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి మాట కాదన్నారట స్వామివారు చెబితే తప్ప నీ మాట వినమనగానే, అయితే మీరు రాక్షసులై పుట్టండి అని చెప్పించింది. ఆనాడు లక్ష్మీదేవి ఇచ్చిన శాపం నిజం చెయ్యడం కోసం ఈ సనక సనందనాథుడు అనే వంక పెట్టి మళ్ళీ శాపానికి గురయ్యేలా చేసి. ఎందుకని లక్ష్మీదేవి శాపానికి వాళ్ళు గురి భూలోకానికి పడితే విష్ణువు కూడా స్త్రీ చేతిలో కీలుబొమ్మంటారని, లేకపోతే ఇంకోటి ఏదో అంటారని, లేదా లక్ష్మీదేవి యొక్క మాటే చెల్లుబడవుతుందని కొందరు అంటారని లక్ష్మీదేవికి నచ్చ చెప్పి ఇంతకాలం ఆగట్ట స్వామి. అందుకే సనక సనందనాథులతో అంటాడు, ఇది కేవలం మీ శాపమే కాదు, ఇంతకు పూర్వం లక్ష్మీదేవి శాపం కూడా, ఆ శాపానికి ఈ శాపం మళ్ళీ కాస్త తోడయ్యింది, కాబట్టి మా వాడు కొంతకాలం చావు దెబ్బలు తింటేనే మంచిది, ఇంకెప్పుడు లక్ష్మీదేవిని కాదనరు అన్నాడు ఆయన. అందువల్ల ఇవన్నీ పుచ్చుకుని వాళ్ళు దితి గర్భంలో ప్రవేశించారు. వాళ్ళు పుడతారు, దేవతలారా మీకు గండములు తప్పవు, అంతటి జయ విజయులు గనకే వాళ్ళ తేజస్సు వల్ల మీ తేజస్సు తగ్గిపోయింది అనగానే, అయితే మేము మళ్ళీ కొంతకాలం పాటు స్వర్గానికి దూరం అవ్వవలసిందేనమాట అని పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారట దేవతలు. మీరేం బెంగెట్టుకోకండి, స్వామివారు ఏదో రకంగా నాలుగు దెబ్బలు తిన్నా ఐదో దెబ్బ తగిలేలోపు రక్షిస్తాడులే, ఈలోపు నాలుగు దెబ్బలు పడండి, బ్రహ్మకి నమస్కరించి. ఆ నాలుగు దెబ్బలు ఎలా ఉంటాయో, వాడు కొడితే అందులో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, అవి మహాభూలు దెబ్బల అనుకుంటూ తప్పదు కనుక వెళ్ళిపోయారట. అదిగో ఆ మహావీరులు జయ విజయులు విష్ణుదూతలు ఈ దితి గర్భంలో నూరేళ్ళు ఉన్నారు. ఆ తేజస్సుకి దేవతల తేజస్సు మాసిపోయింది. ఒక శుభముహూర్తంలో నీళ్లలో పడ్డారు. చెప్పానుగా అప్పటికింకా భూదేవి ఎక్కడో సముద్రంలో ఉంది. వాళ్ళు పడి పడగానే చూస్తూ ఉండగా ఆభూతుల్లాగా ఏనుగుల్లా పెరిగిపోయారు. పుట్టి పుట్టడంతో మహాపర్వతకాయులైపోయారు. చేతులకి కంకణాలతో మెడలో హారాలతో నెత్తిమీద కిరీటంతో పుట్టారు. బంగారపు రంగులో ఉండేవారట. అందులో పెద్దవాడేమో పూర్తిగా బంగారపు రంగు, రెండో వాడు శరీరం బంగారం రంగే కాక కళ్ళు కూడా ఎర్ర బంగారంలో ఉండేవి. వెంటనే వాళ్ళు పుట్టగానే సమస్త లోకాలలో ఉన్నటువంటి దేవతలు వీళ్ళు వణిగిపోయారు. జలం కంపించింది, రకరకాల జంతువులు అరిచాయి, అపశకునములు తోచాయి, అందరూ వణిగిపోతూ ఉంటే దితి పరిగెత్తుకొచ్చి ఏమండే పిల్లలు పుట్టారు, పిల్లలు ఎత్తుకుందామా అంటే వాళ్ళు ఏకంగా దున్నపోతులా పెరిగిపోతున్నారండి, ఏమెత్తుకుంటారండి అందుట. అదే మరి మాటల కావాలని ఏరికోరి సంధ్యా సమయంలో కన్నావుగా అనుభవించు అని చిరునవ్వు నవ్వి పిల్లల్లారా అన్నట్ట. వాళ్ళు అంత పెద్ద శరీరంతో పుట్టిన అమ్మ నాన్న అంటే చాలా భక్తి అండి. తల్లికి నమస్కరించారు, తండ్రికి నమస్కరించారు. అప్పుడు తండ్రి ఎర్రగా బంగారము వంటి కళ్ళు కలిగిన వాడికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టాడు. హిరణ్యము అంటే బంగారం, బంగారపు రంగులో ఉన్న కళ్ళు ఉండడం వల్ల హిరణ్యాక్షుడు. రెండో వాడి శరీరమే బంగారం రంగులో ఉంది, అందుకని హిరణ్యకశిపుడు అన్నారు. మొరటుగా ఉన్నా అందంగా ఉండేవారట, భయంకర శరీరాలతో ఉండేవారు వాడు. అందులో పెద్దవాడికి బ్రహ్మవరాలు ఉండడం వల్ల వాడు గర్వించి దేవతల్ని చీల్చి చెండాడాడు. రెండో వాడు బ్రహ్మను అడిగి భూమి నాకు ఇచ్చేయి అన్నట్ట. బ్రహ్మగారు నేను అడిగితే కాదంటారా, భూమి నీదే అన్నాడు. అందుకే వాడు భూమిని ఒక్క తన్ను తన్నితే అది ఎక్కడికో రసాతలానికి పోయింది. ఆ తర్వాత వాడు ఏం చేశాడు, ఒక గద పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఇంత పరాక్రమం కలిగిన నన్ను జయించేవాడు ఒక్కడూ కనపడ్డంలా, మా పెద్దమ్మ అదితికి చాలామంది కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా యుద్ధం చేసి నన్ను ఓడిస్తారేమో అని చేతులు తేట ఎక్కువైపోయి ఈ తేట తీరాలంటే ఎవడ తాట వలచాలా అనుకుని గద పుచ్చుకుని స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. తీరా వీడు వస్తూ ఉంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళు హడిలిపోయి రహస్యంగా చెట్ల కింద పుట్టల కింద దాక్కున్నారు. వీడు స్వర్గం అంతా వెతికట్టే ఎక్కడ ఒక్కడు కనపడ్డు. వాడు ఆశ్చర్యపోయి స్వర్గలోకంలో ఇంద్రుడు మొదలైన దేవతలు ఉండాలి, ఒక్కరూ కనపడ్డంలా, ఏమైపోయారబ్బా, ఒరే ఇంద్ర నేను వచ్చాను అని మళ్ళీ అరిచట్ట. కానీ ఎవరూ పలకల, ఎందుకు వచ్చింది పలికితే తంతాడు వాడు. వాడు గోండా ఛానల్ లాంటి వాడు, 24 గంటలు తప్పుడు ప్రసారం చేసే దరిద్రపు ఛానల్స్ ఒకటి ఉన్నాయిలేండి మనకి, అలాంటి గోండాలతో యుద్ధం వాడు చేస్తాడు. అందుకని ఎవరికి వాడు దాక్కున్నారు. దాక్కున్నంత మాత్రం చేత వీడేమి గెలిచినట్టు కాదు. వాడు మీసం వెలేసుకుని దేవతలంతా ఎక్కడో దాక్కున్నారు, తప్పుకున్నారు, ఇక వీళ్ళతో పని ఏమిటనుకుని గదబుచ్చుకు బయలుదేరాడు. ఆ తర్వాత సముద్రంలోకి వచ్చి ఢామ్ ఢామ్ అని గదతో నీళ్ల మీద కొట్టాడు. కొట్టి సముద్రానికి అధిదేవత వరుణుడు పడమర దిక్కులో ఉన్నాడు. ఆయన భవనం దగ్గరికి వెళ్ళి తలుపులు విరగదన్ని లోపలికెళ్ళి వెకిలిగా అవినయంగా, ఏమాయ్ వరుణదేవ సోదర నమస్కారం, అది నమస్కారం అంటే నిజంగా భక్తితో పెట్టడంలా వెటకారంగా పెట్టాడు. అప్పుడప్పుడు మనం కూడా అలాగే పెడుతూ ఉంటాం, నమస్కారం అంటే అన్నామంటే వెనకాతలు ఏదో వేసేసినట్టే అవతల వాడికి. ఇప్పుడు వరుణుడికి వెకిలిగా దండం పెట్టి, ఏం వరుణదేవ ఎలా ఉన్నావు అంటే, నువ్వు దేవ అనగానే నా ప్రాణం జీవ అన్నట్టుగా వినబడుతోంది, ఎందుకు ఎందుకు వచ్చావు సోదరా అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, నా చేతులు మంచి బరువుగా ఉన్నాయి, తీట తీరడం లేదు, యుద్ధం చేద్దామా అని స్వర్గం మీదకి వెళ్ళాను. తీరా స్వర్గంలో నాతో ప్రతివీరుడు ఒక్కడూ లేడు, ఎవరికి వాళ్ళు దాక్కున్నారు, కానీ నువ్వు వీరుడివని, ఎంతోమందిని చంపావని, ఇంతపూర్వం రాక్షసులు అందరి తలకాయలో పగలగొట్టావని విన్నాను. ఏది, నాతో గదాయుద్ధం చేస్తావా, ఇదిగో చూడు గదా అని గిరగరా తిప్పాట. వాడు అలా అన్నందుకు పళ్ళు పటపట కొరుక్కున్నాడు వరుణుడు. లోపల మనస్సు కొతకొతలాడింది, కానీ అనవసరంగా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళకూడదు, అనువుగా అనే చోట అది కుల మనరాదు. ఇప్పుడు యుద్ధం చేస్తే వాడు తంతాడు, నాకంత శక్తి లేదనుకుని, సోదరా ఈ మధ్య నేను కూడా తాత్కాలిక సన్యాసం పుచ్చుకున్నాను, టెంపరీ సన్యాసం అనగానే వీడు తెల్లబోయి ఎప్పుడు పుచ్చుకున్నావు అన్నట్టు, ఎప్పుడైతేనే నిన్ను చూడగానే పుచ్చుకున్నాను. ఎందుకు సన్యాసం పుచ్చుకుని యుద్ధం మానేసిన నాబోటి వాడిని యుద్ధానికి పిలిచి చావకూడదానంటావు? నిజం చెబుతున్నాను, నా చేతులు ఎందుకు ఈ మధ్యన కొంచెం చచ్చుబడిపోయినట్టుగా ఉన్నాయి, పెరాలసిస్ వచ్చింది నిన్ను చూడగానే, నేను యుద్ధం చెయ్యలేను. నిజంగా వరుణుడు గదాయుద్ధంలో చాలా గొప్పవాడు ఉండవు, అందులో సందేహం లేదు, అయినా ఇప్పుడు యుద్ధం చెయ్యలేను. యుద్ధం చెయ్యను బాబోయని చేతులు ముడుచుకున్న వాళ్లతో యుద్ధం చేసి ఓడించడం కూడా ఘన కార్యమేనా? కాదు. నీ చేతుల తీట తీరి నీ తాట ఒలిచి ఈ పూట నీకు కాటిని చూపించే వీరుడు ఒక్కడున్నాడు, ఇప్పుడే బ్రహ్మగారి ముక్కులోంచి పుట్టాడు. ఆయనే యజ్ఞ వరాహమూర్తి. శ్రీ మహావిష్ణువు తెల్లని పందితో పాతాళానికి వెళ్ళి జలాలలో ఎక్కడుందా భూదేవి అని వెతుకుతున్నాడు. ఆయనకి ఎదురుపడేవా? కుక్కలకి నక్కలకి నిన్ను ఆహారంగా వేస్తాడని కానీ ఈ కుక్కలు నక్కలు పట్టించుకోలేదు వాడు. అయితే నాతో యుద్ధం చేసే వీరుడు ఒకడున్నాడన్నమాట, వాడు ఎలా పుట్టాడన్నట్ట? ఏమో, సృష్టి చెయ్యమని స్వయంభవ మనువుని శతరూపని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. వాళ్ళేమో భూదేవి లేదు కదా అన్నారు. ఆ భూదేవి ఎందుకు లేదా అని విష్ణుమూర్తి ఆలోచించి బ్రహ్మగారి కుడిముక్కులోంచి బొటన వేలంత రూపంతో పుట్టాడు. ఆయనే ఇప్పుడు పాతాళంలోకి నువ్వు తన్ని అవతల పారేసేవే ఆ భూమిని పైకి తీసుకురావడానికి వెడుతున్నాడు అనగానే వీడు వెంటనే ఎక్కడ నీళ్లని నీళ్లను చీల్చుకుంటూ వెళ్ళాట. సరిగ్గా అంత పూర్వం మనం ప్రారంభంలో చెప్పుకున్నాగా, శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ రూపంతో పాతాళానికి వెళ్ళాడు, జలమంతా వెతకడం మొదలెట్టాడు. ఎక్కడో రసాతలంలో భూదేవి గజగజ వడిగిపోతూ, నారాయణ వాసుదేవ రక్షించుంటుందిట, వెంటనే ఈయన అభయమిచ్చి కంగారు పడకు వచ్చాను అని రెండు కాళ్లతో ముందు కాళ్లతో భూమిని బంతిల గోడల్లో పట్టుకుని తన ముట్టె మీద ఉన్న కోరల మీద పెట్టుకున్నాడు. ముట్టె ఆ ముట్టెకి ఉన్న కోరల మీద భూదేవిని పెట్టుకుని భూదేవిని మోసుకుంటూ మహావేగంగా నీళ్లలో నుంచి ఈదుకుంటూ పైభాగానికి వస్తున్నటువంటి యజ్ఞ వరాహస్వామిని వనచరాన్ని చూచాడు, ఆశ్చర్యపోయాడు. వెంటనే వాడు ఏమన్నాడు తెలుసా, వనచరమేరీతినిప్పుడు వనచరమయ్యన్ అన్నాడు. వనచరము వనచరమయ్యిందేమిటి అన్నట్ట. అంటే మనకు కూడా ఆశ్చర్యం కలగాలి కదా, వనచరము వనచరమవ్వక ఇంకేమవుతుంది, అదే చమత్కారం. అంటే వనము అంటే అడవి అని ఒక అర్థం. అడవి పందులు ఎక్కడుండాలి, అడవుల్లో ఉండాలి. కాబట్టి వనచరము అంటే అడవులలో తిరిగేటటువంటి జీవి, రెండవది వనచరము అంటే వనము అంటే నీరు. అందుకే తామర పువ్వుకి వనజ, వనజ అంటే నీళ్లలో నుంచి జ పుట్టింది, అమృతం జీవనం వనం అని నీటికి పేరు. కాబట్టి వనచరము అంటే ఒక అర్థమేమో అడవిలో తిరిగేది, మరొక అర్థమేమో నీళ్లలో తిరిగేది. ఇప్పుడు అడవుల్లో తిరగవలసిన వస్తువు జంతువు నీళ్లలో తిరుగుతోంది ఏమిటి అన్నట్ట. అక్కడతో ఆగక, ఏయ్ ఆగరా, ఎవడవరా నువ్వు, నాకు ఎదురుబడి కూడా నాకు నమస్కరించక, నా భూమిని నాకు ఇవ్వక పైకి లేచిపోదాం అనుకుంటున్నావా? నేను బ్రహ్మ కోసం తపస్సు చేస్తే, బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటే ఈ భూమిని నాకు ఇమ్మన్నాను, ఆయన ఇచ్చేశాడు, భూమి నాదే, అందుకే ఒక్క తన్ను తన్ని నీళ్లల్లో గెంటేశాను, అటువంటి భూమిని నువ్వు వెతుకుపోతావా, నువ్వు దొంగవన్నాడు పైగా. దొంగాడా, నా వస్తు వెతుకుపోతావా, నాకు తెలియకుండా దొంగాడు ఎవడన్నా వచ్చి నా ఇంట్లో పడితే వాడి బతకనిస్తానా అని కారుకోతలు కూసేట. ఘన సూకర్ర మూఢాత్మక వనరుహ సంభూత దత్త వరదానమునన్ కనిన రసాతల గత భువి అనయంబును నాయధీనమై వర్తిల్లున్. ఓయి పెద్ద పంది, మూర్ఖుడా, అధముడా, బ్రహ్మదేవుడి చేత నాకివ్వబడిన భూదేవిని ఎత్తుకుపోదామనుకుంటున్నావా? ఇది నా అధీనం రా, కాసుకో, యుద్ధానికి రా అని ఎన్ని తిట్టినా ఆ తిట్లు విని చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు ఆయన. కామక్రోధాదులు నిగ్రహం కలిగిన వాడిని ఏమీ చెయ్యవు. మహాత్ముడైన యోగిని కామక్రోధాదులు ఏమీ ఎలా చెయ్యలేవో, విష్ణువుని వాడి తిట్లు కూడా ఏమీ చేయలేదు. ఆయన నవ్వుకుంటూ తర్వాత చూద్దాంలే, ప్రస్తుతం మాట్లాడకూడదని పైకి వస్తున్నాడు. వాడు ఇంకా తిట్టాడు, బండభూతులు తిట్టాడు. ఒక ముక్కలో చెప్పాలంటే సంస్కృతంలో వ్యాసుడు అన్ని తిట్లున్నాయని ఆయనకి అనిపించేలా వాడు తిట్టాడ. తిడితే భూదేవి వణికిపోతోంది. ఇప్పుడు వాడితో యుద్ధం చేశాడు అనుకోండి, ఈ భూదేవి వణికిపోతోందని, ఒరే నువ్వు తిట్టుకోరా అని మనస్సులో అనుకుని, భూదేవి నువ్వేం కంగారు పడకు, వాడు ఎన్ని తిట్టినా రెచ్చిపోయి ఇప్పుడు యుద్ధం చెయ్యను. నిన్ను పైకి తీసుకెళ్ళాక, నిన్ను సురక్షిత స్థానంలో అడ్డే పెట్టాక, నీ రక్షణ బాధ్యత చేపట్టాక అప్పుడు వాడి సంగతి చూస్తాను. కాసేపు నువ్వు కంగారు పడకనగానే అమ్మో అని ధైర్యం వచ్చింది ఆవిడికి. స్వామి, వాడు నిన్ను తన్ని ఎత్తుకుపోతాడేమో, నువ్వు కూడా తొందరపడి యుద్ధం చేస్తే ఆ సమయంలో మళ్ళీ ముట్టి మించి నీళ్ళలో జారిపోతానేమో, వాడు మళ్ళీ కాళ్ళతో తంతాడేమో అని భయపడుతున్నాను, నువ్వు ధైర్యం ఇచ్చావు కదా అన్నదట. ఈ విధంగా నీళ్ల పైకొచ్చి ఆ భూమిని నీటి ఉపరితలం మీద పెట్టాడు. గిర్రం తిరుగుతూ ఉండి నీళ్ల మీద, నా చూపుల వల్ల నీకు ఒక శక్తి వస్తుంది, అది నీకు ఆధార శక్తి. ఈ ఆధార శక్తితో నువ్వు నిలబడు, ఇప్పుడు నేను వాడి సంగతి చూసుకుంటాను. మేము తన్నుకుంటాం, నువ్వేం కంగారు పడకే భూదేవి, నువ్వేం భయపడకన్నట్ట, నువ్వు రక్షించాక ఇంకెందుకు భయం, యుద్ధం చేయిపోయింది ఆవిడ. ఇప్పుడు వెనక్కి తిరిగాడు ఆయన. వెనక్కి తిరిగి, ఏమిరా, నేను పందిన, నిజమే పందిని, నీలాంటి పిచ్చకుక్కల్ని చీల్చి పారేసే అడవి పందిని, సందేహం లేదు. యజ్ఞ వరాహాన్ని, యజ్ఞంలో దర్భలు కాలినట్టుగా నీవు కాలిపోబోతున్నావు, యుద్ధమేగా నీకు కావాలి, కాసుకో అంటూ ఆయన ఉత్తర క్షణంలో ఒక గద ధరించాడు. ఆ గదకి అప్పుడు దేవతలంతా పుష్పవర్షం కురిపించి ఒక పేరు పెట్టారు. కు అంటే భూమి, మోదము అంటే ఆనందము. కు అని పేరు కలిగింది కనుక భూమికి, మోదమును కలిగించటం వల్ల కౌమోదకి అని పేరు పెట్టారు. అంతకుపోరు ఆ గదకు ఆ పేరు లేదు. కౌమోదకి అంటే భూమికి ఆనందము కలిగించినది. ఎలా ఆనందం కలిగిస్తుంది? రాక్షసుడితో గదాయుద్ధం చేసి వాడిని చంపాడు. అందుకని రాక్షసుడిని జయించడం కోసం, భూమికి ఆనందం కలిగించడం కోసం గద పట్టుకోవడం వల్ల కుమోదం కరోతీతి కౌమోదకి, భూమికి ఆనందం కలిగించడం వల్ల కౌమోదకి అని పేరు వచ్చింది. కు అనే ఒక అక్షరమునకు భూమి అనర్థం అన్నమాట. ఈ విధంగా కౌమోదకి ధరించాడు. ఆ ఇద్దరు యుద్ధం, భయంకరమైనటువంటి ప్రళయకాల యుద్ధం అంతా, ఈ యజ్ఞవరాహావతారం యొక్క సమాప్తి, ఇటువంటివన్నీ రేపు చెప్పుకుందాం. రేపు ఇంకా అపూర్వమైన గాథలు ఉన్నాయి. అసలు సృష్టి యొక్క రహస్యాలు ఎన్నున్నాయో అవన్నీ భాగవతం మనకిచ్చిన ఒక వరం. వాటిని యథాప్రకారంగా 6:25 మనం ఇక్కడ కలుసుకుని ప్రార్థన చేసుకుని ముచ్చటించుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.